మన చేతనత్వ వికాసం గురించి చెప్పుకుంటున్న దాంట్లో ఒక ముఖ్యమైన మూడు పదాలు గుర్తుపెట్టుకోవాలి. అవి చెప్పుకున్న తర్వాత మనం నిన్న చెప్పుకున్న మీనరాశి అయిపోయింది, ఇవాళ కుంభరాశిలోకి ప్రవేశిస్తాం. కుంభరాశి ప్రవేశంలో కుంభయుగం యొక్క ప్రజ్ఞ మనలోకి అవతరించడానికి, దాని ద్వారా మనం మన చేతనత్వాన్ని వికసింపజేసుకోవటానికి, దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవటానికి ముఖ్యమైన మూడు లక్షణాలు పరమ గురువులు ఇచ్చారు, అవి చెప్పుకుంటాం. అవేంటంటే, ఒకటి ఎఫెక్ట్, రెండు మీనింగ్, మూడు కాజ్. ఈ మూడు కూడా, దీస్ ఆర్ ది త్రీ కీవర్డ్స్ టు ఎక్స్పాండ్ అండ్ గ్రో కాన్షియస్నెస్. మన చేతనత్వం వికసించాలి అని ఎవరన్నా గనక అనుకుంటే, ఎవరి చేతనత్వాన్ని వాళ్ళు వికసించాలి అనుకుంటే, ఫస్ట్ చూడాల్సింది ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే భౌతికంగా ఒక పని జరుగుతుంది, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఎఫెక్ట్. దీనికి కాజ్ ఏమై ఉంటుంది, దీనికి కాజ్ ఏంటి అసలు? ఈ అస్ట్రాలజీ, ఈశోట్రికి అస్ట్రాలజీ చెప్పుకోవడం అనేది ఎఫెక్ట్. దీనికి కాజ్ ఒకటి ఉంటుంది, ఆ కాజ్ ఏమిటి, అలాగే ఈ మొత్తానికి మీనింగ్ ఏంటి అని ఆలోచించాలి. అలా ఆలోచించడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అప్పుడు మన చేతనత్వం వికాసం చెందడం మొదలవుతుంది, అభివృద్ధి చెందడం మొదలవుతుంది. ఇది బేసిస్గా చేసుకునే మనకు శాస్త్రాలన్నీ డెవలప్ అయ్యాయి. ఈ సృష్టి ఎలాగ మొదలైంది, సృష్టిని చూశారు మొట్టమొదటి, అది ఎఫెక్ట్ అన్నమాట. భౌతిక సృష్టి, ఈ చెట్లు, కొండలు, నదులు, తర్వాత రకరకాల జీవులు, ఇవన్నీ చూసి ఇది అంతటినీ ఎవరు సృష్టించారు అని ప్రశ్నించుకున్నారు. మొదట కనిపించిందేమో సృష్టి, ఎఫెక్ట్. దానికి కాజ్, దీనికి ఎంతటినీ సృష్టించిన సృష్టికర్త ఎవరు అని ప్రశ్నించుకుంటే కాజ్ వరకు వెళ్ళారు. దీనికి ఏమన్నా అర్థం ఉందా అసలు ఈ సృష్టికి అంటే, ఆ అర్థం కూడా తెలియాలి. అంటే మనం ఈశోట్రిక్ అస్ట్రాలజీ చెప్పుకోవడం అనేది ఒక ఎఫెక్ట్ అయితే, దీనికి కారణం ఏంటి, కాజ్ ఏంటి తెలుసుకుంటే, ఈ మొత్తానికి మీనింగ్ ఏమిటి కూడా తెలియాలి. ఈ మూడు తెలియాలి. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే, ఈశోట్రిక్ అస్ట్రాలజీ చెప్పుకోవడం అనేది దీని కాజ్ ఏంటి, మీనింగ్ ఏంటి అనేది ఎలాగైతే ఉందో, అలా మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ఈ పనికి కాజ్ ఏంటి. అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చానంటే ఎందుకు వచ్చాను, ఆ ఊరికి సరదాగా చూడటానికి వచ్చాను అంటే, దెర్ ఇస్ నో ఎగ్జాక్ట్ కాజ్, దెర్ ఇస్ నో సిన్సియర్ కాజ్. అది సిన్సియర్ కాజ్ ఉందనుకోండి, ఉంటే గురువు గారు ఏం చేశారు, హిమాలయ యాత్రకి వెళ్ళారు. దానికి హిమాలయ యాత్ర వెళ్ళటం అనేది ఎఫెక్ట్. దానికి కాజ్ ఏంటి, వారు గురువు గారు పిలిచారు కాబట్టి వెళ్ళారు. దానికి ఒక మీనింగ్ ఉంది. ఏంటది, ఈ భారతీయ సంస్కృతిని రక్షించడానికి, ఋషుల ప్రణాళికను మళ్ళీ పునరుజ్జీవింపజేయటానికి, అలాగే భూమిపై స్వర్గావతరణ కోసం అనే ఉన్నతమైన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలను సాధించడానికి ఆయన కూడా మిగతా యాత్రికుల్లాగా ఆ పర్వతాలు ఎక్కుతూ మెల్లిగా వెళ్ళారు పైకి. ఆయనతో పాటు ఇంకా ఎవరన్నా ఉన్నారో లేదో ఉండొచ్చు కూడా, కానీ వాళ్ళు కూడా నడుస్తున్నారు, గురువు గారు కూడా నడుస్తున్నారు. వాళ్ళ నడక గురువు గారు నడక మంచు కొండల మీద ఒకలా ఉండొచ్చు, కానీ కాజ్ ఏమిటి? వాళ్ళు సరదాగా ఏదో బద్రీనాథ్ చూడాలని మనం కూడా వెళ్తుంటాం, కేదార్నాథ్ చూడటానికి వెళ్ళాం, బద్రీనాథ్ చూడటానికి వెళ్ళాం. అక్కడ ఏమని చూసామంటే ఏం చూస్తారు, కొండలు గుట్టలు చెట్లు, గంగోత్రో లేకపోతే యమునోత్రో లేకపోతే మందాకినో లేకపోతే ఇంకేదో అవి చూసేసి అక్కడ బాగా భలే అందంగా ఉన్నాయి, ఫోటోలు తీసుకున్నాం. ఇది తప్ప మనకు కాజ్ ఏమి ఉండదు. మన కాజ్ ఏంటంటే ఊరికే వీ వాంట్ టు స్పెండ్ ది టైమ్, వీ వాంట్ టు కిల్ ది టైమ్, వీ వాంట్ టు ఎంజాయ్ సంథింగ్ అండ్ సంథింగ్. భలే ఉంటుందండి అబ్బా నయగర జలపాతం చూస్తే అంటారు. వాట్ ఈజ్ ది రియల్ కాజ్ ఆఫ్ విట్నెసింగ్ ది నయగార? దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కోట్ల మంది చూసుంటారు, కోట్ల మంది చూడటానికి అది ఎఫెక్ట్ అయితే కాజ్ ఏమిటి అది ముఖ్యం. ఇది తెలిస్తే దాని మీనింగ్ తెలుస్తుంది, అంతవరకు మీనింగ్ తెలియదు. ఎప్పుడైతే ఈ కాజ్ ఎఫెక్ట్ వాటి మీనింగ్ తెలుసో అప్పుడు మనం మన చేతనత్వం వికసింపచేసుకోగలం, చేతనత్వంలో ముందరికి వెళ్ళగలం. ఇంత చిన్నదా అంటే ఇంత చిన్నదే, కానీ కాబట్టి ప్రతి చేసే పనిలో గురువుగారి ఆత్మగదిలో మొట్టమొదటిలోనే ఆయన, అందుకని గురువుగారి ఆత్మగదిలో మొదట గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళటం. అక్కడ పని ఇస్తే ఆయన చక్కగా వాళ్ళ సూపర్వైజర్కి ఏమంటారు సాటిస్ఫై అయ్యేటట్టుగా ఆయన కష్టపడి దాన్ని ఎలా చెప్పాడో అలా చేయటం, అదంతా కూడా మనకు ఎఫెక్ట్. ఎఫెక్ట్ వెనకాల కాజ్ ఏంటి? గురువుగారు అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకోదలుచుకున్నారు? యోగ శక్తులు నేర్చుకోదలుచుకున్నారు, యోగం నేర్చుకోదలుచుకున్నారు. సో అవి నేర్చుకోవాలని ఉద్దేశంతో వెళ్ళి అక్కడ చెప్పిన పనులు చేశారు కాబట్టి ఆ పనుల్లోంచి యోగం నేర్చుకోవడం ఎలాగా అనేది ఆయన ఆశ్రమం నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు గాంధీ గారు ఆయనకి చెప్తారు, నేను ఇంత సిన్సియర్గా ఈ పనులు చేస్తాను, ఇదే యోగం అంటే, ఈ మనస్సు పెట్టి పూర్తిగా ఒక పనిని పూర్తిగా చేసామంటే అది యోగంలోకి తీసుకెళ్తుంది అని చెప్పారు. అలాగా మనం ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఓ 100 సార్లు చెప్పుకున్నా మనకు అర్థం కాదు, కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అర్థమవుతుంది. మనిషి తన కోసం కాక 10 మంది కోసం ఆలోచించటం, తన కోసం కాక 10 మందికి ఏది ఉపయోగపడుతుంది, ఎలా చేయాలి అని ఆలోచించడం, అదంతా కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ వస్తుంది. మరి సైంటిస్టులు అందరూ అలాగే చేస్తారు కదా, ప్రజలకి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాడు, స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నాడు, దీనికి మందు కనిపెట్టాలి. కనిపెడితే ఏమొస్తుందంటే కొన్ని 1000 మంది 100,000 మందికి ఉపయోగం, చచ్చిపోదు రోగం వచ్చి. దాంట్లో వాడికి డబ్బులు వస్తాయా రావా అది వేరే విషయం, రావచ్చు రాకపోవచ్చు. అలాగా నిస్వార్థంగా ప్రజలందరి కోసం, మానవాళ్ళందరి కోసం ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది గ్రూప్ కాన్షియస్నెస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, అలాగే గ్రోత్ ఇన్ కాన్షియస్నెస్ కిందకు వస్తాయి. అంతే తప్ప మన ఒక్క చిన్ని నా బద్ద శ్రీరామ రక్ష అనేది పోతుందన్నమాట, పోయి అందరి గురించి ఆలోచిస్తాం. అలాగే మనకు ఈ శాస్త్రాలన్నీ మనకు సరిగ్గా అర్థం అవ్వాలంటే వీ షుడ్ హ్యావ్ అనదర్ 3 క్వాలిటీస్. అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 క్వాలిటీస్ చెప్పుకున్నాం, ఏంటి చేతనత్వ వికాసం ఎలా జరుగుతుంది. ఇప్పుడు చెప్పుకునే క్వాలిటీస్ ఏంటంటే హౌ టు బికమ్ ఏ ప్యూర్ ఛానల్ టు ప్యూర్ లవ్. లవ్ అనే ప్రిన్సిపుల్ ఇంతవరకు సరిగ్గా ఎవరు పట్టుకోలేదు అని పరమగురువులు చెప్తారు. ఒక క్రైస్ట్, ఒక బుద్ధుడు, బుద్ధుడు పూర్తిగా జ్ఞానాన్ని భూమి మీద అవతరింపజేశాడు, అలాగే క్రైస్ట్ ఏం చేశాడంటే జ్ఞానంతో పాటు ప్రేమను పూర్తిగా అవతరింపజేశాడు. అలాగ మళ్ళీ ప్రేమను పట్టుకునేవాళ్ళు ఇంతవరకు దొరకట్లేదు పూర్తిగా అంటున్నారు. మరి లవ్ విజ్డమ్ రే ఇప్పుడు ప్రపంచం అంతటినీ, మానవాళ్ళందరినీ 1000 సంవత్సరాలు రూల్ చేస్తుంది. అందుకని మనం ఖచ్చితంగా ఈ లవ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి తగ్గ ఇన్స్ట్రుమెంట్స్గా మనం తయారవ్వాలి. అరవిందులు మాతా మీద ఏం చెప్తారంటే ద ప్యూర్ లవ్, డివైన్ లవ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు అలా పడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరిని. ఎవరైతే దాన్ని స్వీకరించి అది చెప్పినట్టుగా జీవితాన్ని మలుచుకోదలుచుకున్నారో వాళ్ళని తప్పకుండా మలుస్తుంది, తనే మలుస్తుంది. ఎలా మలచాలి, ఏం చేయించాలి వేసేత, ఇట్ ద పవర్ నోస్, ద ప్యూర్ లవ్ నోస్ హౌ టు యూటిలైజ్ ది ఇన్స్ట్రుమెంట్, హౌ టు యూటిలైజ్ ది పర్టికులర్ ఇండివిజువల్. అది అలాగా అలాంటి ఇండివిజువల్స్ గ్రూప్గా ఉంటే హౌ టు యూటిలైజ్ దట్ గ్రూప్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ, అది ప్యూర్ లవ్ చేయాలి. అలాంటి ప్యూర్ లవ్కి మనం పర్ఫెక్ట్ ఛానల్ అవ్వాలంటే ఏం చేయాలంటే మొట్టమొదట మనం ద్వంద్వాల నుంచి బయటపడాలి. అంటే మానవము అవమానము, దూషణం భూషణం అంటే తిట్టడం మెచ్చుకోవడం, అవమానించడం పోగొట్టడం, అలాగే జయము అపజయం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అన్నిటిలోంచి బయటపడాలి. అలాగే మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకు పూర్తి అదుపు ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఒక రకమైన నిస్సంగత్వం ఉండాలి. శంకరాచార్యుల వారు చెప్తారు అదేంటంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ శ్లోకం భజగోవిందంలో సత్సంగము అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఒక మహానుభావుడు చెప్పాడు సత్సంగం అంటే మంచి పుస్తకాలు, మంచి స్నేహితులు కాబట్టి మంచి పుస్తకాలు చదవండి, ఆ మంచి పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానమే మనని సరైన మార్గంలో నడుపుతుంది. దానివల్ల ఫస్ట్ రిక్విజిట్ ఏంటంటే పర్ఫెక్ట్ వాయిస్. మనలో ద్వంద్వాతీత స్థితి వస్తుంది. ఈ ద్వంద్వాతీత స్థితి రావడానికి ఒక మహత్తుడు అంటే అగస్త్య మహర్షి గారు ఇచ్చిన ఒక మంత్రం ఉంది, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. అదేంటంటే సుబ్రహ్మణ్య స్వామి శ ర వ న భ ప అలా విడివిడిగా అనాలి. అంతేగాని శ్రవణ భవ శ్రవణ భవ అనకూడదు. ష ర వ న భ వ ఇది ఒక మంత్రం. ఈ మంత్రం చేయడం వల్ల మనిషి ద్వంద్వాతీత స్థితికి వస్తాడు. అలాగే ఇంకోటి ఏంటంటే రెండో పాయింట్ కంప్లీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. అంటే దీంట్లో సాక్షి చైతన్యంలో మనం ఉండగలగాలి. సాక్షి చైతన్యంలో ఉండటానికి మనం ఇవాళ చెప్పుకున్నాం షోడశీ మంత్రం బాగా చేస్తే కనుక మనం మన చేతనత్వం ఏమవుతుందంటే రుచులతో పాటు పంచేంద్రియాలతో పాటు బయటికి పోయే మనస్సుతో చిక్కుకోకుండా జీవుడు సాక్షి చైతన్యంగా ఉన్న భగవంతుడితోటి ఒక్కటవడానికి వెనక్కి తిరుగుతాడు అన్నమాట. భౌతిక జీవితం వైపు తిరగకుండా ఆధ్యాత్మిక జీవితం వైపు తిరుగుతూ సాక్షిగా ఉంటాడు. ఆ సాక్షిగా ఉండే చేతనత్వంతో ఒకటవుతూ ఉంటాడు. అలా అవటానికి ఏంటంటే ఒకటి డిటాచ్మెంట్. ఇది డిటాచ్మెంట్ అంటే ఏమి పట్టకుండా ఉండటం కాదు, అన్నీ చెయ్యాలి, ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పించాలి. రెండోది డిస్క్రిమినేషన్, విచక్షణ ఉపయోగించాలి. ఏది పడితే అది చేయడం, ఏది పడితే ఉపయోగించడం అలా చేయకుండా డిస్క్రిమినేషన్ అనేది మనం యూజ్ చేయాలి. ఈ రెండు ఏమవుతాయంటే చివరికి అందరికీ మంచి చేయడం, అందరికీ ఎలాగ మనం విశ్వ కళ్యాణం ఎలా జరుగుతుంది. గురువు గారి సంకల్పం ఏంటి, వాతావరణ కాలుష్య నివారణార్థం, తద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం అని చెప్పుకున్నది ఏదైతే ఉందో అటువైపు తీసుకెళ్తుంది మనం వివేకం. తర్వాత నేను అందరిలో ఒకడిని అంతే తప్ప నేను వేరు కాదు అనే జ్ఞానం కూడా ఎప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఏ రకమైన అడ్డంకులు మన వైపు నుంచి ఉండకూడదు. అందరితో కలిసిమెలిసి పనిచేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. పరమ గురువులు ఎవరికి కూడా కులాలు మతాలు ఇలాంటివి ఉండవు. వాళ్ళకి కుల మతాలు అలాంటి ప్రసక్తి అలాంటి పిచ్చి ఉండదు. వాళ్ళకి మానవులు అని ఒక్కటే తెలుసు. అందుకని వాళ్ళతో కలిసి పనిచేయదలుచుకున్న వాళ్ళకి కుల మతాలు అనే పిచ్చి పట్టుకుని భ్రాంతిలో బతకూడదు. కానీ మన నార్మల్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు మన సాంఘిక కట్టుబాట్లు ఏమవుతాయో వాటిని మటుకు అతిక్రమించకుండా మామూలుగా మన జీవితాన్ని నడుపుతూ ఉండాలి. రెండు మింగిల్ చేసేసుకొని కులం లేదు మతం లేదు అందరు కలిపి ఒకలా జీవిద్దాం అంటే ఆహారపు అలవాట్లు ఇంకా రకరకాలు ఉంటాయి, వాటి వల్ల గొడవలు అవుతాయి, చాలా చిక్కులు వస్తాయి, అవన్నీ చూసుకోవాలి. తర్వాత రెండో పాయింట్లు ఏం చెప్పుకున్నాం, సాక్షిగా ఉండటం. మూడో పాయింట్ ఏంటంటే డివైన్ అండర్స్టాండింగ్. డివైన్ అండర్స్టాండింగ్ అంటే ఇందాక చెప్పుకున్నాము కారణం ఏంటి, ఇది ఇలా జరుగుతోంది దీనికి కారణం ఏంటి అని ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తామో అప్పుడు దీనికి కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు ఇది ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశంతో చెప్పడం జరిగిందో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అప్పుడు మనం ప్యూర్ లవ్ అనే దానికి పర్ఫెక్ట్ ఛానల్గా అవుతాం. ఇది ప్యూర్లో ఎప్పుడైతే మనకు అర్థమైందో అప్పుడు ఈ ప్యూర్ లెవెల్ని మనలోకి ఆహ్వానించి ఎవరికైనా అనారోగ్యంగా ఉండే వాళ్ళకి పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించు అని ప్రార్థిస్తే బాగా తొందరగా వాళ్ళకి తగ్గుతుంది. ఇది హీలింగ్కి సంబంధించింది చెప్పబడినప్పటికీ మామూలుగా మనం డైలీ లైఫ్లో ఇవి పాటించి తీరాల్సింది. ఏంటి ఇది? ఒకసారి రిపీట్ చేస్తాను. ద్వంద్వాతీత స్థితి, రెండోది సాక్షి చైతన్యం, మూడోది కారణమేంటో తెలుసుకోవడం. ఈ మూడు. హోమియో ఎందుకు అంత బాగా పనిచేస్తుందంటే ఇది మీ కారణం తెలుసుకుంటే కానీ మందు ఇవ్వము, కారణం తెలిస్తే మందు క్షణాల్లో పనిచేస్తుంది. ఈ రకంగా ఈ మూడు తెలియటం వల్ల ఏమవుతుందంటే ప్యూర్ లవ్ అనేది పనిచేయటం మొదలుపెట్టి చక్కగా అన్ని రకాల రోగాలు తగ్గుతాయి, మన వ్యక్తిగత చేతనత్వం వికసిస్తుంది. ఇది ఈ ముఖ్యమైన విషయాలు వీటికి సంబంధించిన చేతనత్వ వికసనం గురించి. ఎందుకంటే ఈ మనం ఈ ఈసోట్రిక్ ఎస్ట్రాలజీలో చెప్పుకునేది ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయో ఆ ఎనర్జీ సోర్సెస్ వాటితో మనం కాంటాక్ట్ పెట్టుకోవడం, అలాగ మనం చేతనత్వాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది చెప్పుకున్నాను వాళ్ళు. తర్వాత ఇప్పుడు మామూలు రెగ్యులర్ దాంట్లోకి వస్తే ఇవాళ కుంభరాశి. కుంభరాశి సింబల్ మనకు తేజ దాంట్లో ఉంటుంది. ఇలాగ రెండు ప్యారలల్గా లైన్స్ ఇలాగ మెరుపులాగా ఉంటాయి. ఆ రెండు ఏం చెప్తాయంటే సృష్టి ముందు వెలుతురు శబ్దం రెండు కలిసి ఉంటాయి. ద సౌండ్ అండ్ లైట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ యాజ్ ఎ పాయింట్ అనమాట. ఇంకా శబ్దము వెలుగు ఆ రెండు విడిపోలేదు. అలాంటి స్థితి కుంభరాశి చెప్తుంది. సృష్టి రాగానే మొట్టమొదట ఏమవుతుందంటే వెలుగు వస్తుంది. వెలుగు వచ్చిన తర్వాత శబ్దం వచ్చి శబ్దంతో పాటు వెలుగు వస్తుంది. మొదలు మనకు ఈ శబ్దము వెలుగు ఎక్కడి నుంచి పుడుతున్నాయంటే కుంభరాశి యొక్క సింబల్ని ధ్యానం చేస్తే అర్థమవుతుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత రెండు విడిపోతాయి. విడిపోయి ఒకటేమో ప్రదేశాన్ని క్రియేట్ చేస్తుంది, ఆకాశాన్ని క్రియేట్ చేస్తుంది, ఇంకోటి కాలాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి దేశము కాలము అనేది ఈ వెలుగు వల్ల ఏమో కాలం వస్తుంది, శబ్దం వల్ల ఏమో ఆకాశం పుడుతుంది. ఆకాశం పుట్టడం అంటే అర్థం ఒక అవకాశాన్ని కల్పిస్తారు. ఒక మంచి మాట మాట్లాడేమంటే ఒకళ్ళకి మనం అవకాశం కల్పించాలి. అది మన జీవితంలో కూడా మనం గమనించవచ్చు. ఒక చెడ్డ మాట మాట్లాడితే వాడు అవకాశాన్ని పోగొట్టచ్చు. మంచి జస్ట్ ఒక మాట సాయం అంతే, రికమెండ్ చేయడం లేదా ఆ రికమెండ్ చేసే సరిగ్గా చెప్పకపోతే వీడు చెప్పింది వాడికి బాగా నెగిటివ్ టర్మ్స్లో అర్థమైతే కనుక ఓ చేద్దాం అనుకున్న పనికి వ్యతిరేకం జరుగుతుంది. అదంతా కూడా శబ్దశక్తి వల్ల జరుగుతుంది. శబ్దం సౌండ్ క్రియేట్స్ స్పేస్ అండ్ లైట్ క్రియేట్స్ టైం అని చెప్తారు. ఈ సౌండ్ అండ్ లైట్ ఒక్క చోట ఉన్న దాన్ని కుంభరాశి చెప్తుంది. అలాంటిది కుంభరాశి యొక్క లక్షణం. తర్వాత దీనికి ఈ యొక్క ఏదన్నా రాశి గురించి చదువుకోవాలంటే దాని వెనకనున్న రాశి దాని ముందున్న రాశి కూడా చదవమన్నారు. అంటే సపోజ్ కుంభానికి రెండు వైపులు ఏముంటాయంటే ఒకటి మీనం ఉంటుంది, ఇటు మకరం ఉంటుంది. మకరంలో పూర్తిగా భౌతికమైన జీవితానికి భౌతికమైన కోరికలకి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాడు మామూలు మానవుడు. అలాగే మీనంలో ఏమవుతుందంటే రెండు చేపలు గుర్తుంది. ఆ రెండు చేపలు రెండింటికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటంటే బలవంతంగా ఇద్దరిని కలిపి ఉంచినట్టు లెక్క అనమాట. అది అంతే తప్ప వాళ్ళంతటి వాళ్ళు ఫ్రీ చాయిస్తో కలిసి ఉన్నట్టు కాదు. అలాంటిది మీనరాశిలో ఉంటే భౌతిక కోరికలు భౌతికమైన జీవితం మాత్రం అసలైంది అనుకునే పద్ధతి మకరంలో ఉంటుంది. ఈ రెండు కూడా ఆ భౌతికమైన భౌతిక తత్వమైన మకర లక్షణం ఏమవుతుందంటే ఆధ్యాత్మిక సాధన చేయటం వల్ల సాధకుల్లో ఉన్న భౌతికం వైపుకు వెళ్ళే ఆకర్షణ అంతా మెల్లిగా వాయువులో కరిగిపోతుంది. వాయువు అంటే అక్వేరియస్లో ఉన్న వాయువులో కరిగిపోతుంది. వాయువు అంటే వాయువు అంటే ప్రత్యక్ష బ్రహ్మాని చెప్తాం. వాయువు ఏం చేస్తుందంటే మనకి ప్రాణశక్తిని తీసుకొస్తుంది. కాబట్టి మెల్లిగా మనం భౌతిక జీవితం నుంచి అంటే ఫిజికల్ బాడీ నుంచి వైటల్ బాడీ, ఆ వైటల్ బాడీని నడిపించే ప్రాణశక్తి ఏదైతే ఉందో అటువైపు వెళ్తాం అన్నమాట. అలాగే మీనరాశిలో రెండు అలా ఒకదానికొకటి బంధించబడినట్టుగా ఉన్న చేపలు రెండు ఈ సాధన చేయటం వల్ల ఏమవుతుందంటే జీవుడు దేవుడు ఈ రెండింటి యొక్క సంబంధంగా, అలాగే ఆ జీవుడు లక్షణమైన జ్ఞానము ప్రేమ అనే వాటిని అందరికీ పంచేవాడుగా సాధకుడు తయారవుతాడు. ఆర్డినరీగా ఉన్నప్పుడేమో తన స్వార్థం, తను అందరికంటే ఎలాగ వేరు, తన పర్సనాలిటీ, తన వ్యక్తిత్వం, అలాగే తన యొక్క గొప్పతనం ఏంటి, ఇలా ఆలోచించుకునేవాడు కాస్త సాధనా పదంలో వెళ్ళేసరికి అందరికీ జ్ఞానాన్ని, అందరికీ ప్రేమని పంచడం అడిగినప్పుడు, మళ్ళీ అది ఒక కండిషన్, అడగకుండా చెప్పడం, అడిగినప్పుడు అనేది సాధకుల్లో వచ్చే మార్పు అనమాట. ఈ రకంగా తన జ్ఞానాన్ని, విశ్వప్రేమను అడిగిన వారికి అందరికీ పంచుతూ విశ్వ మానవాళి అందరికీ సేవ చేస్తూ విశ్వమానవుడిగా మారుతాడు. ఈ అక్వేరియస్లో ఉన్న మానవుడు ఆ పై రాశి కింద రాశి ప్రభావంతో ఇలా ఉన్న ఈ కుంభరాశి వాయుతత్వ రాశి, ఇది ఒక స్థిర రాశి. మళ్ళీ ఈ కుంభరాశిలో భౌతిక జీవితం గడిపేవాడికి కీవర్డ్ ఏంటంటే లెట్ డిజైర్ ఇన్ ఫామ్ బి రూలర్. ఈ భౌతికమైన జీవితానికి సంబంధించిన కోరికలే నన్ను నడిపిస్తాయి, అదే నాకు అధిపతి అన్నట్టుగా వాడు జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. అలా కాకుండా ఆధ్యాత్మిక సాధనలో ప్రయాణిస్తున్నవాడికి తనతోటి ప్రయాణికుల దాహాన్ని తీర్చాలి కాబట్టి నేను జీవితం యొక్క సారం అంతా గ్రహించి ఒక పద్ధతిలో అందరికీ పంచిపెడతాను. ఒక చలివేంద్రం పెట్టుకున్నవాడు ఎలాగైతే మంచినీళ్ళు అందరికీ పంచుతూ ఉంటాడు, అలాగే ఈ కుంభరాశిలో ఆధ్యాత్మిక సాధన చేసుకున్నవాడు తనకు వచ్చిన ప్రేమని జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వాళ్ళ దాహ ఆర్తిని తీరుస్తూ. ఈ ప్రస్తుతం మానవాళ్ళంతా కూడా కుంభయోగ ప్రజ్ఞలో ఉంది. కుంభరాశి చైతన్యం మనలోకి బాగా పనిచేస్తూ ఉంటుంది. మామూలుగానే ఇంకా సాధన చేస్తే ఇంకా ఎక్కువ పని. కుంభరాశి ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనిషి స్పేస్ని జయిస్తాడు అని చెప్తారు సీక్రెట్ డాక్టర్లు. మ్యాన్ ఈజ్ ఎ స్లేవ్ టు స్పేస్, తర్వాత మ్యాన్ ఈజ్ ఎ మాస్టర్ ఆఫ్ ది స్పేస్. 2050 అప్పుడు వస్తుందని ఇచ్చారు, ఈకే మాస్టర్ ఇచ్చారు. అలాగా అంటే మొట్టమొదటి మనం ఏరోప్లేన్స్ కనిపెట్టారు మానవులు, ఆ తర్వాత ఇంకా ఇప్పుడు రాకెట్లు, ఇంకా సెటిలైట్స్, ఇలాగ ఎక్కడెక్కడో గ్రహాలకు కూడా వెళ్తున్నారు. ఈ రకంగా ఏమవుతుందంటే ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్లో ఏంటంటే మనం ఇప్పుడు లిఫ్ట్లో ఎక్కినట్టుగా పెద్ద పెద్ద మాల్స్లో లిఫ్ట్ ఉంటుంది, కింద నుంచి అందరం కనిపిస్తూ ఉంటాం, మనం వాళ్ళకి కనిపిస్తాం, వాళ్ళు మనకు కనిపిస్తారు. అలాంటి క్యాప్సూల్ లాంటి దాంట్లోకి వెళ్ళి మీట నొక్కితే ఇండియాలో మీట నొక్కితే అమెరికాలో కనిపిస్తాడు, ఇక్కడ మా అలాంటిది కనిపెడతారు. ఆ రకంగా మ్యాన్ కాంకర్స్ స్పేస్ అనేది కూడా వస్తుంది. అలాంటిది సైంటిస్టులు కనిపెడతారు, సీక్రెట్ డాక్టర్లు మనకు బ్లావెట్స్కీ గారు ఇచ్చారు. ఇది కుంభరాశిలో వాయుతత్వ రాశి. ఆ వాయుతత్వం మీద మానవుడు పూర్తి ఆధిపత్యం వహిస్తాడు. ఇలాగ ఆధిపత్యం వహించడం అనేది దానివల్ల కూడా ఆకాశ గమనం అనేది వస్తుంది. ఆకాశ గమనంలో గురువుగారు ఏం చేశారు, వాళ్ళ గురువుగారు వెనకాలే నడిచిపోయారు. అలాంటి ఆకాశ గమనం అనేది ఒక సాధన. ఆ సాధన ఏంటంటే ప్రతి మనం చూసేది ఏదైనా సరే దృష్టిలో అదల్లా కూడా ఆకాశం నుంచే బయటకు వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఆకాశ. మన లోపల, మన బయట, పైన, కింద అంతటా ఉన్నది ఆకాశం ఒకటే అని ధ్యానం చేస్తే ఈ సృష్టిలోని జీవులందరూ కూడా ఆకాశంతో నిండి ఉన్నారు బయట లోపల అని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ మనస్సులోంచి మెల్లిగా పదార్థం అనేది పోతుందిట. పతంజలి సూత్రాల్లో చెప్తారు మనస్సులో పదార్థం ఎప్పుడైపోతే పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా దేహంలో పదార్థం కూడా ఉండదు, దూరి పింజలాగా తేలిక అయిపోతుంది. తేలిక అయిపోయి ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడు, అంటే టికెట్ కొనుక్కోగలదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న కిషోర్ ఆ సాధన చేయగలిగి వచ్చేస్తే కనుక నేను ఇప్పుడు అమెరికాలో తేజవాళ్ళ ఇంట్లో ఉన్నానంటే ఉంటాడు అంతే. అక్కడ మాట్లాడేసి మళ్ళీ ఇండియా వచ్చేసానంటే ఇండియా వచ్చేస్తాడు. అంత సులభం అంటే అంతే సులభం, కానీ సాధన చేయాలి. ఆ సాధన ఆకాశ ధ్యానం, ఆకాశం నా లోపల బయట ఉంది అని ధ్యానం చేయాలి. అందరి బయట, అందరి లోపల ఆకాశమే ఉన్నది అని ధ్యానం చేయాలి. చేస్తే ఆ రకంగా అందరూ కూడా ఆకాశం ఎక్కడెక్కడ ఉందో వీడు అక్కడక్కడ ఉంటాడు, ఆకాశంలాగా అంతటా ఉంటాడు. అది ఎక్స్పాన్షన్. మనం కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వస్తుంది అది కూడా. ఇంకా ఈ ప్రస్తుత రాశి ప్రభావం భౌతిక తలంలో కాక అంటే మనకు ఫిజికల్గా ఎఫెక్ట్ కనిపించకుండా ఉన్నత కక్ష్యల్లో ఎక్కడో జరుగుతుంది అన్నమాట పని ముందరే. ఇది గురువుగారు అంటారు, ఆయన భాషలో ఏంటంటే, నేను ఎప్పుడో భూమిపై స్వర్గావతరణ కావాల్సినవన్నీ సూక్ష్మలోకాల్లో చేసేసాను, ఇప్పుడు అది భౌతికంగా దించడం అనేది మీ బాధ్యత, చెయ్యండి. భగవంతుడు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు కలిసి పనిచేయండి అని అని చెప్పిన మాటల్లో ఉన్న సత్యం ఏంటంటే, ఈ కుంభరాశి ప్రభావాన్ని గురువుగారు పూర్తిగా చేసి దాన్ని వర్కౌట్ చేసి సూక్ష్మలోకాల్లో కావాల్సిన మార్పులన్నీ చేసేసారు. అది టాంజెంట్గా మనకు భౌతికంగా మనం స్పష్టంగా చూడగలిగిన ఫలితాలు రావటానికంటే ముందరే అతి శక్తివంతమైన ఇంటాంజిబుల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నవన్నీ కూడా ఉన్నత లోకాల్లో చేయటం అనేది ఈ కుంభరాశి ప్రభావం. కుంభరాశి ప్రభావంలో పనిచేసే వాళ్ళ పనులన్నీ అలా ఉంటాయన్నమాట, సూక్ష్మలోకాల్లో బాగా పనిచేయగలరు అని అర్థం అవుతుంది. ఇక్కడ ఈ కుంభరాశిలో ఉన్న మొట్టమొదట గుణం ఏం చెప్పుకున్నాం మనం, స్వార్థపరమైన కోరికలు. ఆ స్వార్థపరమైన కోరికలు అన్నీ మెల్లిమెల్లిగా మారి మానవాళికి సేవ చేయడం అనే వాటిగా రూపాంతరం చెందుతాయి. అలాగే స్వార్థపూరితమైన వ్యక్తి, ఎంతసేపు చూసినా తన బాగు కోసం తన ఉన్నతి కోసం పాటుపడేవాడు ఏం చేస్తాడంటే, గురు పరంపర తరఫున పనిచేయటం మొదలు పెడతాడు. సాధన పదంలో ముందరకొచ్చి ఎప్పుడైతే కుంభరాశి ప్రభావంలోకి వస్తాడో అప్పటి వరకు ఉన్న స్వార్థపరత్వం అంతా పోయి నిస్వార్థంగా, ఇప్పుడు అశోకుడు బౌద్ధ ధర్మాన్ని అందరికీ చాటాడు. దాంట్లో అతని పర్సనల్ ఇంట్రెస్ట్ కంటే ఏమైంది, బౌద్ధ ధర్మం అనేది బుద్ధుడి యొక్క పని, ఆ పనిని అందరికీ నేను చేస్తాను అని గురువుల యొక్క పని చేయడానికి సిద్ధపడ్డాడు గురువుగారు. అలాగా వ్యక్తిత్వంలో జీవించే లక్షణం మానవత్వాన్ని గుర్తించడంగా మారిపోతుంది. ఎంతసేపు చూసినా తనను తాను గుర్తించుకోవడమే తప్ప మానవాళి మొత్తాన్ని గుర్తించి మానవాళి అందరికీ ఏ రకంగా నేను సేవ చేయగలను అనే ఆలోచన ఈ సాధన వల్ల, కుంభరాశి ప్రభావం వల్ల వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం గమనించాం, గురు పరంపరతో కలిసి పనిచేయడం, మానవాళి మొత్తానికి సేవ చేయడంగా మనం గమనించాం. అలాగే సొంతాన్ని వదులుకొని సామూహిక స్వార్థానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం గమనించాం. గురువుగారి సత్సంకల్పాల్లో ఇది ఒకటి ఉంటుంది, నేను వ్యక్తిగత స్వార్థము హితము కంటే సామూహిక స్వార్థాన్ని పరహితానికే ప్రాముఖ్యతనిస్తాను అని మనం స్ట్రెస్ చేస్తూ ఉండేదాన్ని మనం కుంభరాశి ప్రభావంలో ఉంటాం. అవన్నీ కూడా ఈ కుంభరాశి ప్రభావాన్ని మనకు అందించేవే సత్సంకల్పాలన్నీ కూడా. ఇవన్నీ ఏంటంటే, మామూలుగా ఒక రాశి ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ సైన్, ఈ సైన్ రెండు కలిసి పనిచేస్తాయి. ఇదివరకు చెప్పుకున్నాము కుంభరాశికి ఆపోజిట్ సైన్ ఏమో సింహం. సింహంలో వ్యక్తిత్వం అనేది పూర్తిగా డెవలప్ అయ్యి పక్కా స్వార్థపరుడుగా మనిషి తయారవుతాడు. అది అయితే తప్పవాడు విశ్వమానవుడిగా మారడు. కుంభంలో ఉన్న విశ్వమానవుడిగా అవ్వాలంటే ముందరవాడు తన స్వార్థం కోసం అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. అప్పుడు అన్నీ తెలుసుకొని ఏం చేస్తాడంటే, ఓహో ఇది కాదు, ఇదంతా కూడా విశ్వమానవాళి కోసం ఖర్చు పెట్టాలని చెప్పి జ్ఞానంతో అప్పుడు మళ్ళీ అదే వ్యక్తి అదే జ్ఞానాన్ని అందరికీ ఉపయోగిస్తాడు. అంతవరకు తనకు తనకే అనుకున్నది వదిలేస్తాడు అనమాట. ఒక కోడిగుడ్డులో పిల్ల ఎలాగైతే పెరిగి పెద్దదై ముక్కుతోటి గుడ్డు పెంకుని పగలగొట్టు బయటకు వస్తుందో, అలాగా సింహరాశిలో సాధకుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెరిగి 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 విశ్వమానవ సేవ కోసం ఎలాగైతే పెంకుని మొదలు కొట్టుకుని పిల్లలు బయటకు వస్తుందో అలాగా బయటకు వస్తాడు తనలో నుంచి. ఇది మనకు కుంభరాశిలో కనిపిస్తుంది. సెల్ఫ్ సర్వీస్ నుండి వరల్డ్ సర్వీస్కి మనిషి తన ప్రయాణం చేస్తాడు. తన సెల్ఫ్ అంతా పోగొట్టుకుంటాడు, తన కోసం కాకుండా సంపూర్ణ మానవాళి కోసం ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఈ సైన్లో అంటే ఈ కుంభరాశిలో రెండు రకాల వైబ్రేషన్స్ గమనించవచ్చు. వైబ్రేషన్స్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వైబ్రేషన్. అంటే ఒక పెన్ను తీసుకున్నా అదొక వైబ్రేషన్, ఒక కాగితం తీసుకున్నా ఒక వైబ్రేషన్, అలాగే ఒక చొక్కా తీసుకున్నా అదొక వైబ్రేషన్, పుస్తకం తీసుకున్నాం అలాగే ల్యాప్టాప్ తీసుకున్నాం అదొక వైబ్రేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వైబ్రేషన్, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎమిట్స్ సమ్ వైబ్రేషన్స్. అది ఒక రూల్, ఫండమెంటల్ రూల్. అలాగే ఈ కుంభరాశి ఏం చేస్తుందంటే రెండు రకాల వైబ్రేషన్స్ మనకు ప్రసాదిస్తుంది. అవి సబ్స్టెన్స్ అండ్ బాండేజ్. సబ్స్టెన్స్ అంటే పదార్థం, బాండేజ్ అంటే ఒక బందీ, బందీగా ఉండటం. బాండేజ్ అంటే ఒక బంధం. ఈ రెండు కూడా పరస్పరం సహకరించి పనిచేస్తాయి కుంభరాశిలో. మీనరాశిలోనేమో బై కంపల్షన్, ఫోర్స్తో పనిచేస్తాయి. కట్టిపడేసి ఇవ్వడం అని, బలవంతాన్ని కట్టిపడేయడం అనేది ఏమో మీనరాశిలో ఉంటే, ఇక్కడ బై చాయిస్ వీళ్ళు ఇష్టంగా కట్టిపడి వేయబడతారు. ఎవరు? జీవుడు, దేవుడు. జీవుడు పదార్థం, దేవుడు పదార్థం, ఇలా రెండు రెండు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుంభరాశి ప్రభావం వల్ల దేనితో మనందరం ఏకమై ఉన్నాము అనే జ్ఞానం ఇక్కడ మనకు వస్తుంది. అదేంటంటే సత్యం, భగవంతుడే మనందరికీ ఆధారము, ఆకాశమే మనందరినీ కలిపి ఉంచుతుంది. ఈ రకమైన జ్ఞానం ఈ కుంభరాశి వల్ల వస్తుంది. తర్వాత ఈ కుంభరాశిలో అధిపతులు మనకు మూడు రకాల కిరణాలని, అంటే సూర్యుడులో ఉన్న ఏడు కిరణాల్లో మూడు కిరణాలని మనకు ఇస్తారు. అదేంటంటే ఏడవ కిరణం రే ఆఫ్ సెరమోనియల్ మ్యాజిక్, రిచువల్స్, అలాగే రెండవది లవ్ అండ్ విజ్డమ్. తర్వాత మూడవ కిరణం ఏంటంటే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. ఈ మూడు కూడా యురేనస్ ఏమో సేవింతరిస్తాడు. దీనివల్ల మనకు ఇప్పుడున్న కండిషన్స్ అన్నీ మంచిగా చేయడం ఎలాగా, హౌ టు బెటర్ ది కండిషన్స్. సో ఇప్పుడు స్లమ్ ఏరియా ఉంది, స్లమ్ ఏరియాలో ఉన్నవాళ్ళందరికీ ఎలాగ ఏం చేస్తే మంచిగా ఉంటుంది అని ఆలోచించడం యురేనస్ ప్రభావం. అలాగే ఇప్పుడున్న వరల్డ్ కండిషన్ అంతా ఇంకా బాగా ఉండాలి, ఎకనామిక్ కండిషన్ ఎక్కువ మందికి అన్నీ సమృద్ధిగా దొరకాలి, అది యురేనస్ ఎఫెక్ట్. ఇలాగ ఏ ఫీల్డ్లో అయినా సరే, ఏ రంగంలో అయినా సరే, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ బాగా ఉండటం ఎలాగా అని ఆలోచించడం అంతా కూడా యురేనస్ ప్రభావం. అలాగే గురువు సెకండరీ, ఈ సెకండరీ ప్రభావం వల్ల ఆలోచన భావం ఈ రెండు ఒకటవటం, అంటే మైండ్ అండ్ హార్ట్ బికమ్ వన్, ఇది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఫ్యూజన్, ఒకటి రెండు కలవటం, అలాగే సింథసిస్, ఈ రెండు కలిసి మనకు మంచి ఒక బ్లెండ్ రావటం. ఫ్యూజన్ అంటే మీకు తెలుసు కలవటం, రెండో సింథసిస్ అంటే ఈ వీటిల్లో ఉన్న ఏకత్వం ఏమిటి. ఇప్పుడు ఏడు రంగులు తీసుకున్నాం, ఏడు రంగులు కలిపిస్తే ఏమవుతుంది, తెల్ల రంగు అవుతుంది. కాబట్టి తెలుపు రంగు అసలైందా లేదా ఏడు రంగులు అసలైనవి అంటే, ఏడు రంగులు సింథసిస్సే తెలుపు రంగు, తెలుపు రంగు యొక్క డిఫరెన్సియేషనే ఏడు రంగులు. ఈ జ్ఞానంలో మనకు గురువు సెకండరీ సెకండరీ జ్ఞానం ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ భిన్నత్వంలో ఉన్న ఏకత్వం అర్థమవుతుంది. అలాగే చంద్రుడు ఏం చేస్తాడంటే హృదయం మనస్సు ఏకీకరణం అనేది లవ్ విజ్డమ్ ప్రిన్సిపల్ ప్రకారం గురువు ఇస్తే, ఈయన ఏం చేస్తాడు, హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, అంటే పరస్పరం వ్యతిరేకంగా పనిచేయడం, ఇలా పనిచేసి చివరికి ఒక హార్మోనీని తీసుకురావడం ఇలాగా అనేది ఇతను ఇస్తాడు. ఎవరు? మనకు చంద్రుడు ఇస్తాడు. ఈ రకంగా గురువు యురేనస్, గురువు చంద్రుడు, ఈ ముగ్గురు కూడా సెవెంత్ రేని, సెకండ్ రేని, ఫోర్త్ రేని మనకు వాళ్ళ ద్వారా, ఈ కుంభరాశి ద్వారా ఇస్తే సాధకుల్లో ఈ సింథసిస్ వచ్చేటట్టు, అలాగే హార్ట్ మైండ్ ఇవన్నీ కలిసేటట్టు, ప్లస్ హౌ టు బెటర్ ది ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అనే దానికి ఒక ఇంపెటస్, ఇవన్నీ ఇస్తాడనమాట. ఈ రకంగా కుంభరాశి ఎప్పుడైతే మన మీద పనిచేస్తుందో, ఈ పై చెప్పుకున్నవన్నీ ప్రతి వ్యక్తి ఆ వ్యక్తికి జరుగుతాయి. ఇలాంటి గ్రూప్ ఉంటే గ్రూప్కి అందరికి జరిగి ఆ గ్రూప్ మొత్తం వరల్డ్ కండిషన్స్ బెటర్ చేయడం ఎలాగా, అది గురువు గారు ఇచ్చిన సంకల్పంలో ఉంది. ఏదది? వాతావరణ కాలుష్య నివారణ. వాతావరణం బాగాలేదు ఎక్కడండి అంటే ప్రపంచం అంతా, అంటే ప్రపంచం అంతా బాగలేదు, దీన్ని బాగు చేయాలి అనే ఆలోచన యురేనస్ ప్రభావం వల్ల, సెవెంత్ రే ప్రభావం వల్ల, ఏడవ కిరణ ప్రభావం వల్ల అలాంటి మాట అనగలరు లేకపోతే అనలేరు. అలాగే సద్బుద్ధి ప్రవర్ధనార్థం అది కూడా అంతే, ఇది వరకు ఉన్నది ఇప్పుడు అది పెరగాలి. సద్బుద్ధి ప్రవర్ధనార్థం అది కూడా సేవించరేణి విశ్వ కళ్యాణార్థం. ఇవి పూర్తిగా ఈ సంకల్పం ఏదైతే ఉందో, వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం అనే మాట ఏదైతే ఉందో ఆ సంకల్పం, అది పూర్తిగా యురేనస్ అంటే వరుణుడు అనే గ్రహ ప్రభావం వల్ల అనే మాట, మామూలు ప్రభావం కాదు, మామూలు మాటలు కాదు అవి. అలాగే మనం కలిసి స్థాపన చేసే ముందు వరుణ ఆవాహన చేస్తాం, ఆ వరుణ ఆవాహన చేస్తే ఈ సంకల్పాన్ని ఎవరైతే ప్రసాదిస్తాడో ఆ వరుణదేవుడు ఖచ్చితంగా మనం యజ్ఞంలో వచ్చి కూర్చుంటాడు. తత్వాయామి బ్రహ్మణ వందమానస్తాస్తే యజమానోహవిద్భి అహేడమానోహ వరుణే హోద్యుజం సుమాన ఆయు ప్రమోషై ఓం వరుణాయ నమ అని మనం వరుణాయ నమ అని ఒకసారి కనుక తలుచుకుంటే మన నెత్తి మీద ఒక వెలుగొచ్చి పడినట్టుగా తెలుస్తుంది. జాగ్రత్తగా చేస్తే పూజ చేసేటప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఆ హడావిడిలో చేయటం వల్ల తెలియకపోవచ్చు. అలాగా కామ్గా కూర్చుని మంత్రం చేస్తే వరుణుడు ఏం చేస్తాడంటే మనలో ప్యూరిటీ వచ్చేటి చేస్తాడు, పవిత్రత వచ్చేటి చేస్తాడు. రెండోది మనలో చుట్టలు 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 చుట్టలుగా చుట్టుకున్న చేతనత్వం ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ ఖండించి భగవంతుడి ప్రజ్ఞని మనలోకి అవతరింపజేస్తాడు. అందుకని వరుణ ఆవాహన చాలా ముఖ్యం. ఈ వరుణ ఆవాహన వల్ల ఏమిటంటే భగవంతుడి యొక్క దివ్యమైన సాన్నిధ్యం ప్రతి ఒక్కడికి లభిస్తుంది. అది వరుణుడు చేసేది. అందుకని గురువు గారు ఇచ్చిన సంకల్పం మొత్తం వరుణుడిదే. మొత్తం సెవెంత్రే ఇన్ఫ్లుయెన్స్లో యురేనస్ తీసుకొచ్చి ఇచ్చేదే. ఈ రకంగా మనం కుంభరాశిని అర్థం చేసుకోవాలి. కుంభరాశి ప్రభావం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సైన్. నెక్స్ట్ క్లాస్ కూడా ఇదే చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంకా ఒక్క విషయం చెప్తాను, అదేంటంటే గురువుగారు ఇంకొక ఈ సంకల్పంతో పాటు ఇంకోటి ఇచ్చారు. అదేంటంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, ప్రస్తుతం మానవాళికి ఉన్న ప్రాబ్లం ఒకటి అజ్ఞానం, రెండు అశక్తి, మూడు అభావం. అజ్ఞానం అంటే ఏంటి, తాను కోరుకున్నట్లుగా జరగాలి అనుకోవడం, అది అజ్ఞానం. అలాగే పొరపాటు చేయటం, అది అజ్ఞానం. అలాగే అపసవ్యమైన ఆలోచనలు, అస్తవ్యస్తమైన ఆలోచనలు చేయటం కూడా అజ్ఞానం కిందకు వస్తుంది. దైవశక్తిని నమ్మకపోవటం, ఇది కూడా అజ్ఞానం కిందకు వస్తుంది. అజ్ఞానం అంటే మనకు జ్ఞానం లేదు అని జోకులు వేసుకోవడానికో లేదా ఇంకో దానికో పనికి వస్తుంది. కానీ అసలుగా ఇందాక చెప్పుకున్నా చూసారా, కాజు ఎఫెక్ట్ మీనింగ్. అజ్ఞానం అనే దానికి ఏంటి, కాజ్ ఏంటి, అజ్ఞానానికి కాజు, ఈ మూడు ఏంటది, పొరపాటుగా ప్రవర్తించడం, అస్తవ్యస్తంగా ఆలోచించడం, తాను ఎలా కోరుకున్నాడో అలా అవ్వాలి అనుకోవడం, అది అజ్ఞానం. అంటే వీటితో పాటు కంబైన్డ్గా దైవాన్ని దైవశక్తిని నమ్మకపోవడం, ఇది అజ్ఞానం. ఇది ఎందుకు వస్తుందంటే అహంకారం చిత్తం ఈ రెండింటి వల్ల, చిత్తం అహంకారం కలిసి, చిత్తం అంటేనే ఇంద్రియాలతో కలిసి పనిచేసే ప్రజ్ఞని, అది కాస్త అహంకారంతో కలిస్తే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు ఇలా ఉంటుందన్నమాట, అది అజ్ఞానం. తర్వాత అశక్తి. ఈ అశక్తి ఏంటంటే శారీరకంగా, బౌద్ధికంగా, బౌద్ధికంగా అంటే బుద్ధిపరంగా, ఇది తర్వాత ఆత్మపరంగా. ఆత్మపరంగా శక్తి లేనివాడు అసలు భగవంతుని గురించి ఆలోచించడం, ఆ వైపు పరిగెట్టడం ఇలాంటివి ఏమీ చేయలేదు. మామూలు జీవితం నడపడానికి కావాల్సిన శక్తి కూడా లేకుండా ఉండటం భౌతికమైనది. అలాగే మనస్సు స్ట్రాంగ్గా ఉండదు, చాలామందికి సరిగ్గా బాగా చదువుకోలేదు, ఉన్న విషయాల్ని పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం చేయలేరు. ఇవన్నీ కూడా ఆ బౌద్ధిక ఆసక్తి. ఇంకా ఆత్మిక ఆసక్తి గురించి చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఎలా పోతాయి అంటే వీళ్ళల్లో ఇవి వీటి కారణాలు ఏంటి అంటే సత్సంగం లేకపోవడం, ప్రేమ భక్తి అనేవి సున్నా. మనం ఎఫెక్ట్ చెప్పుకుంటున్నాం, కాజ్ చెప్పుకుంటున్నాం, ఆ రెండు తెలిస్తే మనకు మీనింగ్ కూడా అర్థమవుతుంది. ఏంటి ఆసక్తి అనేదానికి మీనింగ్ అర్థమైంది. ఆసక్తి ఎందుకల్ల వస్తుందంటే మనకు శక్తి లేకపోవడం, సత్సంగం లేకపోవడం, ప్రేమ భక్తి లేకపోవడం. దానివల్ల రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుందంటే శరీరం నీరసంగా ఉంటుంది, మనస్సు నీరసంగా ఉంటుంది, బుద్ధి నీరసంగా ఉంటుంది, ఆత్మ కూడా నీరసించిపోతుంది. తర్వాత అభావం. అభావం అంటే ఏంటి, పదార్థాల కొరక. అన్ని సమృద్ధి అశక్తి ఎందుకు వస్తుంది అంటే సత్సంగం లేకపోవటము, అలాగే మనలో ప్రేమ లోపించడం, భక్తి లోపించడం. భక్తి అంటే ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ భగవంతుడి రూపాలే, వాటిని నేను ఆరాధిస్తాను. గురువుగారు అంటారు ఉపాసన సాధన ఆరాధన, రాత్రంతా ఉపాసన సాధనకి నేను ఖర్చు పెడతాను, పగలపూట మా ఈ సృష్టి రూపంలో ఉన్న భగవంతుణ్ణి సేవించుకుంటాను, అదే ఆరాధన అని ఇచ్చారు గురువుగారు జీవిత చరిత్రలో. ఆ ఆరాధననే భక్తి అంటారు. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిని భగవంతుడిగా దర్శిస్తూ వాళ్ళకి మనం ఏం చేయగలము అనే ఆలోచనతోటి మనం సిద్ధంగా ఉండి ఆ పనులు చేయడం, సిద్ధంగా ఉన్నంత మాత్రమే అవ్వదు, మళ్ళీ మంచి పని ఒకటి తీసుకుని చేస్తూ ఉండటం అనేది ఏదైతే ఉందో అది భక్తి కింద చెప్పబడుతుంది. అలాంటి భక్తి లేకపోవటము, సత్సంగం లేకపోవటం, ప్రేమ అనేది లేకపోవడం వల్ల అశక్తి వస్తుంది. శారీరకమైన అశక్తి కానీ, మానసికమైన అశక్తి కానీ, ఆత్మపరమైన అశక్తి కానీ వస్తుంది. అలాగే మూడోది ఏంటంటే అభావం, అంటే పదార్థాల కొరత. అమూల్యమైన క్షణాలు, అమూల్యమైన క్షణాలన్నీ కూడా వేస్ట్ చేయటం, కాలాన్ని వేస్ట్ చేయడం వల్ల పదార్థాల కొరత వస్తుంది. మొదటి దాని వల్ల ఏంటంటే అహంకారం, చిత్తం, ఈ రెండు ఉండడం వల్ల అజ్ఞానం. అశక్తి దేని వల్ల వస్తుందంటే చెప్పుకున్నాం, ప్రేమ, భక్తి, సత్సంగం లేకపోవడం. ఈ రకంగా చివరిది అభావం. అభావం పదార్థాల కొరత వల్ల వస్తుందని చెప్పుకున్నాం. ఇవన్నీ పోవాలంటే గురువుగారు ఇచ్చింది సద్బుద్ధికి అధిష్టాత్రిని గాయత్రిని చేయండి అని. ఈ గాయత్రి చేయటం వల్ల ఏమవుతుందంటే సాత్వికమైన గుణాలు వల్ల అభివృద్ధి చెందుతాయి, దానివల్ల అన్ని రకాల లాభాలు వస్తాయి. ఇది ఏం చేస్తుందంటే మన అహంకారంలో మార్పు తీసుకొస్తుంది. అహంకారంలో మార్పు తీసుకురావడం అంటే అన్నీ నేనే, అంతా నాదే, నేను ఏదైనా చేయగలను, ఇలాంటివన్నీ పోయి ఓహో భగవంతుడు ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారం ఇదంతా నడుస్తుంది, దాంట్లో నేను పార్టిసిపేట్ చేయొచ్చు, చెయ్యాలి, ఇలాంటి జ్ఞానం వస్తుందన్నమాట. ఈ రకంగా మనకు గురువుగారు ఇచ్చిన ఈ మూడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కుంభరాశి ప్రభావంలోనే ఉంటాయి. అజ్ఞానం ఉంది, దాని నుంచి బయటపడాలి, డెవలప్ అవ్వాలి, మేకింగ్ థింగ్స్ బెటర్ ఏదైతే ఉందో అది ఈ పాయింట్లోకి వస్తుంది. అలాగే అభావం ఉంది, పదార్థాలు షార్టేజ్ ఉంది, అది పోవాలి, అందరికీ సమృద్ధి కలగాలి, అది కూడా కుంభరాశి ప్రభావం కింద వస్తుంది. అలాగే అశక్తులు ఉన్నారు, వీళ్ళ శక్తివంతులను చేయాలి, అది కూడా కుంభరాశి ప్రభావంలో వస్తుంది. వీటన్నిటికీ ఒకటే ఒకటి ఏంటంటే అది గాయత్రి, దాన్నే మహాప్రాణము అన్నారు. ఇది సూర్యుడి ద్వారా మనకు వస్తుంది, అందుకని మాఘమాసంలో కుంభరాశిలో ఉంటాడు సూర్యుడు, చక్కగా సాధన చేసుకుంటే ఈ చెప్పుకున్న లక్షణాలన్నీ సూర్యకిరణాల ద్వారా మనలోకి ప్రవేశిస్తాయి. ఒక ఇదేంటంటే మనం ఎవరిని ఏది అడిగితే అది ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒకే భగవంతుణ్ణి కొలుస్తున్నా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడుగుతారు, ఆయన ఏది అడిగితే అదే ఇస్తాడు తప్ప మనం అడిగింది ఇస్తాడు, మనం ఏది అడుగుతుంటే. అందుకని ఈ సాధన చేసేవాళ్ళు నీలో ఉన్న మహాప్రాణాన్ని నాకు ప్రసాదించు, దాన్ని నా స్థూల సూక్ష్మ కారణ శరీరంలో ధారణ చేసుకుంటాను, గురువుగారు ఇచ్చిన పనులన్నీ చేయడానికి ఈ శక్తిని వాడతాను అని అనుకుంటే అప్పుడు మనకు సూర్యుడి ద్వారా ఈ యురేనస్ ప్రభావం ఏదైతే ఉందో, ఏడవ రాశి సారీ ఏడవ కిరణం ఏదైతే ఉందో, ఆ ఏడవ కిరణం మనలోకి ప్రవేశించి ఏ ఏ మార్పులు చేర్పులు చేయాలో అవన్నీ చేస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుని గాయత్రి మంత్రం చేసుకోండి, మహాప్రాణాన్ని నాకు ప్రసాదించు అని సూర్యుడిని అడుగుతూ గాయత్రి మంత్రం చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రాణాన్ని ధారణ చేస్తే ఏమవుతుందంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, తేజస్సు ఉంటుంది, బలం ఉంటుంది, ఉత్సాహంగా ఉంటాం, స్ఫూర్తిగా ఉంటుంది, యాక్టివిటీ బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంటుంది. అది ఈ మహాప్రాణం మన స్థూల శరీరంలో ధారణ చేసుకుంటే, అలాగే మన మనస్సులో ధారణ చేసుకుంటే మనం సాహసంతో పనులు చేయగలం. అంటే గురువుగారు ఇచ్చిన పనులు ఒక్కొక్కప్పుడు అనిపిస్తాయి, ఇవి చేయగలమా అంటే మామూలు వాళ్ళు అయితే చేయలేరు, అలాంటి చేయాలంటే ఒక సాహసం ఉండాలి, అది వస్తుంది. అలాగే ఏకాగ్రంగా చేయగలం, ఏకాగ్రతతోటి. అలాగే స్థిరత్వం, స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనమాట, కంటిన్యూస్గా ఒక పని అలా చేయగలిగే శక్తి, ధైర్యం, అలాగే సంయమనం, మన మీద మనకు పూర్తి అదుపు, కంట్రోల్. అలాగే మనం ఆత్మిక తలల్లో కనుక ఈ అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరంలో ఈ మహా ప్రాణాన్ని కనుక మనం ధారణ చేసుకుంటే మనలో ఈ లక్షణాలు వస్తాయి. ఏంటవి? త్యాగం, తపస్సు, శ్రద్ధ, విశ్వాసం, దయ, ఉపకారం, ప్రేమ, వివేకం. ఈ మూడు మనకు రావడం వల్ల ఏమవుతుందంటే, మామూలు మానవుడు మహామానవుడు అవుతాడు. కుంభరాశిలో ఏ రకంగా అయితే ఒక పర్ఫెక్ట్ మ్యాన్ తయారవుతాడు అని చెప్తారు. అలాంటి పర్ఫెక్ట్ మ్యాన్ తయారవడానికి ఈ సూర్యుడి ద్వారా వచ్చే మహాప్రాణాన్ని స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో నేను ధారణ చేసుకుంటున్నాను అని భావనతోటి గాయత్రి మంత్రం చేయాలి. ఇదే మూడు శరీరాల ధ్యానం గురువుగారు ఇచ్చింది. ఈ రకంగా మనం కుంభరాశి ప్రభావాన్ని సంపూర్ణంగా అందుకొని గురువుగారు కోరుకున్నట్టు ప్రజ్ఞాపుత్రులుగా తయారవుదాం. మే ది పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్. మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు హెల్ప్ ద గ్రేట్ వన్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్. స్వస్తి ప్రజాభ్య పరివాలయంతం అయ్యేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.